మనుస్మృతిలో ప్రక్షిప్తములు. మనుస్మృతిలో చాలా శ్లోకాలు ప్రక్షిప్తములని ఆర్య సమాజవాదులైన కొందరు పండితుల అభిప్రాయం. మనుస్మృతిలో మొత్తం 2685 శ్లోకాలున్నాయి. ఇందులో 1214 శ్లోకాలు మూల శ్లోకాలని, 1471 శ్లోకాలు ప్రక్షిప్తములని వారు నిర్ణయించారు. 1214 మూల శ్లోకాలతో వారు మనుస్మృతిని ప్రచురించారు. ఇది చాలా సాహసంతో కూడుకున్న విప్లవాత్మకమైన చర్య. దహనకాండను మించిన దైవదూషణతో సమానమైన అనాగరిక చర్య. ఏ సూత్రముల ఆధారంగా ఏ పరిశోధనను అనుసరించి ఈ నిర్ణయానికి వచ్చారో వారు ప్రకటించలేదు. ఎన్నో ఆంగ్లానువాదాలున్నాయి. వాటన్నిట్లోనూ 2685 శ్లోకాలు పూర్తిగా ఉన్నాయి. సుమారు 10 సంస్కృత వ్యాఖ్యానాలున్నాయి. ఆ వ్యాఖ్యాతలు ఎవరూ ప్రత్యర్థముల ప్రస్తావన తేలేదు. నా ఈ గ్రంథరచనకు ఆధారమైన కుల్లూకభట్టు వ్యాఖ్యాన సహిత మనుస్మృతిలోని శ్లోకాలతో ఈ ప్రక్షిప్తములు అన్న శ్లోకాలను పోల్చి చూశాను. ప్రతి అధ్యాయంలోనూ చాలా ముఖ్యమైన శ్లోకాలను తీసివేశారు. ప్రథమాధ్యాయంలో 1109 శ్లోకాలలో 64 శ్లోకాలు ప్రక్షిప్తములట. ఇందులో మనువు మరిత్యాది ప్రజాపతుల సృష్టి, దేహాంతర ప్రవేశము, స్వారోచిసాది మనువుల ప్రజాసృష్టి, యుగధర్మములు, బ్రాహ్మణ స్తుతి, తపఃప్రశంస అనే అంశాలున్నాయి. 2వ అధ్యాయంలో ఓంకారము, గాయత్రి మంత్ర ప్రాశస్త్యము తీసివేయబడ్డాయి. 3వ అధ్యాయంలో 286 శ్లోకాలలో 205 శ్లోకాలు తగ్గించబడ్డాయి. వీటిలో బ్రాహ్మణులకు అత్యంత ప్రధానమైన శ్రాద్ధ కర్మ విధానమును వివరించే 164 శ్లోకాలు పూర్తిగా మాయమైనవి. 4వ అధ్యాయంలో 260 శ్లోకాలలో 170 శ్లోకాలు గలంతైనాయి. వీటిలో ఆహితాగ్ని విధులు, అనధ్యాయములు ఉన్నాయి. 5వ అధ్యాయంలో 169 శ్లోకాలలో 124 శ్లోకాలు అంతర్ధానమైనాయి. వీటిలో సాపిండ్య లక్షణాలు, అశౌచ విధి ఉన్నాయి. 8వ అధ్యాయంలో 420 శ్లోకాలలో 187 శ్లోకాలు జారిపోయినాయి. ఇవన్నీ దండనీతిలో శూద్రులకు అభ్యంతరకరమైన శిక్షా వివరాలు. త్రిధర్మములకు చెందిన 9వ అధ్యాయంలో 336 శ్లోకాలలో 172 శ్లోకాలు చితమైపోయినాయి. ఇందులో అందరికీ తెలిసిన పితారక్షతి కౌమారే, భర్తారక్షతి యవ్వనే అనే ప్రధానమైన శ్లోకం కూడా కోతకు గురి అయింది. నా స్త్రీ స్వాతంత్రమర్హతి అన్నది వారికి నచ్చలేదు కాబోలు. 10వ అధ్యాయంలో 131 శ్లోకాలలో వర్ణాంతర సంజాతులు, సంకీర్ణ జాతులు, రాచ్యులు, సంకర జాతులు, 4 వర్ణాల ఆపధర్మాలు, వీటిని వివరించే 124 శ్లోకాలు గంగలో కలిసిపోయినాయి. 11వ అధ్యాయంలో 265 శ్లోకాలలో ప్రాయశ్చిత కాండను గురించిన 232 శ్లోకాలు స్వాహ అయినాయి. ప్రాయశ్చిత కాండ చాలా ముఖ్యమైన కాండ. పరాశర స్మృతిలో సగభాగం ప్రాయశ్చిత కాండను గురించే ఉన్నది. 12వ అధ్యాయంలో 126 శ్లోకాలలో 55 శ్లోకాలు గాలికి ఎగిరిపోయినాయి. ఇందులో త్రిదండి వివరణ చాలా ముఖ్యమైన అంశం. మనుస్మృతిని దహనం చేస్తే పోనీలే, పాపం అజ్ఞానులు ఆవేశంలో తెలియక చేశారు అనుకున్నారు. హిందూ శిష్ట సమాజానికి ఏమీ నష్టం కలగలేదు. గొప్ప వేదాంతి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన జనకుడు మిథిలాయాం దహ్యమానాయాం నమే దహతి కించన అన్నాడు. ఎంత ఉత్తమోత్తమైన నిర్వికార నిర్మమకార మానసిక స్థితి. మరి ఈ దురాగతం అలాంటిది కాదు. మనుస్మృతిని వీరు ముక్కలు ముక్కలు చేశారు. అసలు విషయం తెలియని వారు మనుస్మృతి అంటే ఇంతే అనుకుంటారు కదా. ఇది మనువుకు, మానవీయ సమాజానికి తీరని క్షమించరాని ద్రోహం. మనుస్మృతిలో వారికి అసంతృప్తికరమైన బాధాకరమైన అంశాలు ఏమిటో చూడండి. బ్రాహ్మణ నైతిక ఆధ్యాత్మిక బౌద్ధిక ఆధిక్యత తన్మూలంగా వారికి సమాజంపై లభించిన మనువు అంగీకరించిన ఆధిపత్యం. ఆ స్థాయికి అందరము చేరలేకపోయామే అనే మానసిక వ్యథ. దీనికి తోడు అనవసరమైన బ్రాహ్మణ స్తుతి, బ్రాహ్మణులు నిర్మించిన శాస్త్ర ప్రశంస కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమై ఇతరులకు వర్తించని శ్రార్థకాండను గురించి 164 శ్లోకాల చాటభారతం, శూద్రులకు అవమానకరమైన అగ్రవర్ణాల ముఖ్యంగా బ్రాహ్మణ శుశ్రూష వారికి విధించిన కఠిన దండన, సంకీర్ణ జాతుల హీనమైన జీవిత విధానము, స్త్రీలకు స్వాతంత్ర నిరాకరణ, వారి శీలాన్ని గురించిన అపోహలు, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తమకు రుచించని శ్లోకాలను ప్రక్షిప్తములు అనే నెపంతో తీసిపారేశారు. వారు చేసిన ఈ దారుణ కృత్యాన్ని ఒక హేతుబద్ధమైన తార్కికవాదంతో వారు సమర్థించే ప్రయత్నం చేయలేదు. మరి ఏ ఆధారంతో, ఏ అధికారంతో ఈ పని చేశారు? ఏదో కమిటీ కొన్ని సూత్రాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నది అంటే సరిపోదు. పండిత లోకం, మనువాదులు దీన్ని స్వీకరించరు, అంగీకరించరు. ఆ సూత్రాలు ఏమిటో అందరికీ తెలియాలి. ఏనాటికైనా ఈ ఘాతుకానికి సరైన సమాధానం చెప్పవలసిన బాధ్యత వారి మీద ఉన్నది. భారతంలో, పురాణాలలో క్రమేపీ ఎన్నో ఉదంతాలు ఉపాఖ్యానాలు చేరినవి. వీటిని ప్రక్షిప్తాలని ఎవరూ తీసివేయలేదు. వాటిని ఎవరు చేర్చారో అందరికీ తెలుసు. మరి మనుస్మృతిలో ఈ ప్రక్షిప్తాలను ఎవరు చేర్చారో వారు చెప్పాలి. భృగువ, ఆయన కుమారుడు సుమతయ్య, లేక రుచికుడా? రుచికుని కుమారుడు జమదగ్నియ, ఆయన కుమారుడు పరశురాముడా, లేక వారి వంశ పరంపరలోని వారా, లేక శిష్య పరంపరలోని వారా? ఎవరు ఈ పని చేశారు, ఎప్పుడు చేశారు చెప్పవలసిన బాధ్యత ఎవరిది? ఇక్కడ ఒక్క విషయాన్ని మళ్ళీ గుర్తు చేయాలి. ఇది మనుస్మృతి మూలవాంగ్మయాన్ని గురించి చర్చిస్తూ ఇదివరకే చెప్పడం జరిగింది. వేదాల నుంచి గ్రహించిన మానవ ధర్మ సూత్రాలు మనువుకు పూర్వమే ఆచరణలో ఉన్నాయి. ఆయన వాటిని సేకరించి, విశ్లేషించి, సంపుటీకరించి అసంఘటితమైన సమాజాన్ని వ్యవస్థీకరించాడు. మనువు వర్ణించిన సమాజం ఆయన సృష్టించినది కాదు, ఆయన కాలానికే అది ఆ స్థితిలో ఉన్నది. ఆ సమాజానికి ఆయన మనుస్మృతి అద్దం పట్టింది. ఆనాడు రాజులు అమలు పరుస్తున్న రాజధర్మాలను, దండనీతినే ఆయన వర్ణించాడు. అందుకే పలుచోట్ల పూర్వాచార్యులు చెప్పిన విధంగా అని వ్రాయబడింది. అప్పటికే ప్రతిలోమ వివాహాలు విరివిగా జరిగాయి. అంతర్వర్ణ సంజాతులు, సంకీర్ణ జాతులు అసంఖ్యాకంగా పుట్టి ఎన్నో హీనమైన వృత్తులలో జీవిస్తున్నారు. వారిలో చండాలులు, తలారులు, కాటికాపరులు, చర్మకారులు మొదలైన వారు వారి వారి వృత్తులను బట్టి అస్పృశ్యులైనారు. దీనికి మనోబాచ్యుడు కాదు. మనుస్మృతిలో ఆనాటి సమాజ స్థితిగతులు ఏమిటో మనకు కళ్ళకు కట్టే విధంగా ఆయన చిత్రించాడు. అది చూసి బుర్రబద్దలు చేసుకుని జుట్టు పీక్కొని అమానుషంగా ప్రవర్తిస్తే అది వారి దురదృష్టం. దీనికి మనువును బ్రాహ్మణులను దూషిస్తే ప్రయోజనం లేదు. ఈనాటి సమాజం కూడా అలాగే ఉన్నది. దానికి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాధ్యుడు అంటారా? ఇలాంటి సమాజాన్ని విద్యా వివేక సంపన్నులైన వారు ఉద్ధరించే ప్రయత్నం చేసి సఫలీకృతులైతే దీన మానవాళి వారికి నిరాజనం పడుతుంది. ఈ మహత్తర కార్యం మనుస్మృతిని దగ్ధం చేసిన, అందులోని ఇష్టం లేని శ్లోకాలను తీసివేసిన నెరవేరదు. మనుస్మృతిని క్షాళనం చేశాను చూసుకోండి అని విర్రవీగిన ఏ దేవతలు హర్షించి పూలవర్షం కురిపించరు. ఎందుకంటే వారిది పరిపూర్ణమైన ధర్మశాస్త్రం కాదు. దానిని చిలుకలు కొరికిన జామపండు అంటారు, కుక్కలు చింపిన విస్తరి అంటారు. అది చదివితే మనువును గురించి ఒక సమగ్రమైన భావం కలగదు. ఇది సభ్య సమాజం తప్పకుండా అర్థం చేసుకుంటుంది. తేలికగా మోసపోదు. సంస్కృతంలోనూ దేశ విదేశ భాషల్లోనూ ఖండాంతర ఖ్యాతిగాంచిన మనుస్మృతి తేజస్సులో అంగవిహీనమైన ఈ మనుస్మృతి వెలవెలబోయి కాలగర్భంలో సముచిత స్థానాన్ని పొందుతుంది. ఇది ధ్రువం.